गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयो निर्नमोऽस्तु ते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ప్రకృతిలో ఈ విశాల విశ్వంలో ఎన్ని రకాలైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి శక్తులున్నా జ్ఞాన విజ్ఞానం ఉన్నా అవంతా కూడా గాయత్రి మంత్రంలో నిబిడీకృతం అయ్యాయి అని ఋషులు చెప్తున్నారు. అది ఎలా నిబిడీకృతం అయ్యాయో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ పొద్దున్న వరకు గాయత్రి స్మృతి మనం చదువుకున్నాం. గాయత్రి స్మృతిలో ఏం చదువుకున్నాం మనం? ఓం భూర్భువ స్వః అనేటటువంటి తత్వజ్ఞానము. మొదటి 8 అక్షరాలలో ప్రకృతిలో ఎలా జీవించాలో, తర్వాత 8 అక్షరాలలో సమాజంలో ఎలా జీవించాలో, తర్వాత 8 అక్షరాలలో ఆధ్యాత్మిక సాధకుడు ఎలా జీవించాలో మనం తెలుసుకున్నాం గాయత్రి మంత్రం యొక్క 24 అక్షరాలతోనే. ఇప్పుడు గాయత్రి గీత గురించి మనం చదువుకోబోతున్నాం. ఈ గాయత్రి గీత ఏం చెప్తుంది? 13 ఖండాలున్నాయి గాయత్రి మంత్రానికి. భగవద్గీతలో 13 అధ్యాయము ఒక విధంగా సాధకుడికి చాలా ప్రముఖమైనటువంటి అధ్యాయము. క్షేత్రజ్ఞ విభాగము 13 అధ్యాయం అంటే ఈ విశాల క్షేత్రములో క్షేత్రజ్ఞుడు అయినటువంటి భగవంతుడు ఎలాగ ప్రవర్తిస్తాడు, ఆ క్షేత్రజ్ఞుడు అయినా సర్వవ్యాపి అయినా సర్వదర్శి అయినా సర్వద్రష్ట అయినటువంటి ఆ భగవంతుడు ఏ మానసిక స్థితిలో ఉంటే మనం దర్శించవచ్చో 13 శ్లోకాలలో గాయత్రి గీత మనకి చెప్తుంది. గురుగారు ఈ 13 శ్లోకాలకి ఒక పేరు పెట్టారు ఆయన, గాయత్రి మంత్రంలో మెరుస్తున్నటువంటి వజ్రాలు అని. గాయత్రికే జగ్మగాతే హీరే, ఒక్కొక్క ఖండము ఒక్కొక్క వజ్రం లాంటే జ్ఞానాన్ని మనకి ఇస్తుంది. ఓం భూర్ భువ స్వః 4, ఓం భూర్ భువ స్వః, తత్ సవితుః వరేణ్యం 3, 4, 3, 7, భర్గో దేవస్య ధీమహి 10, ధియో యోనః ప్రచోదయాత్ 13. గాయత్రి మంత్రం యొక్క ఈ 13 వజ్రాలు నిజంగా ఒక వజ్రాల హారం గనక మన దగ్గరుంటే ఎంత అమూల్యమైనటువంటి సంపదగా భావిస్తామో, ఈ గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి 13 వజ్రాలను మనం గుర్తించుకోగలిగితే అర్థం చేసుకోగలిగితే సాధకుడి యొక్క మానసిక స్థితిని తనకి తాను అలాగా మౌళ్లు చేసుకోగలిగితే పరిమార్జన చేసుకోగలిగితే వాడు కూడా బ్రహ్మర్షి అవుతాడు. ఆ మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి, దేవర్షి. అంచేత ఆ బ్రహ్మర్షి స్థాయిలో వెళ్ళటానికి కావలసినటువంటి ఆ మానసిక పరిమార్జన, ఈ శ్లోకాలు మీకు తెలిపితే, మొట్టమొదట ఓం. ఓం అనేది ఒక్కటే భారతీయ సంస్కృతి ప్రపంచానికి అందించిన అదొక అమూల్యమైనటువంటి విలువ కట్టలేనటువంటి వజ్రం. ఓం అనేస్తాం మనం, దాని విలువ తెలియదు. గురువు గారు దీని గురించి ఒక చిన్న కథ చెప్తూ ఉండేవారు, మీరు అందరూ విన్నటువంటి కథే. ఒక ఆశ్రమంలో ఒకడు మంత్రదీక్ష తీసుకోవటానికి వాళ్ళ తల్లిదండ్రులు పంపిస్తే సేవ చేస్తూ ఉన్నాడు. ఆ ఆశ్రమంలో 16 ఏళ్ల బట్టి, 20 ఏళ్ల బట్టి, 30 ఏళ్ల బట్టి సేవలు చేస్తూ ఉన్నారు మంత్రదీక్ష తీసుకుందామని. ఇంకో కుర్రాన్ని ఆ గురువు యొక్క శిష్యుడు ఆ గురువు దగ్గర పంపిస్తే 4 సంవత్సరాలకి ఆ కుర్రవాణ్ణి, నువ్వు రా మంత్రదీక్ష ఇస్తాను అన్నారు గురువు గారు. సరే, పొద్దున 4:30కి స్నానం చేసుకుని పట్టబట్టలు కట్టుకుని మంత్రదీక్ష ఇస్తారు కదా, సరే ఆయన వెళ్తే ఆయన ఇచ్చిన మంత్రం ఏంటి, రామ. ఒళ్ళు మండిపోయింది వీడికి. రామ అనే మంత్ర దీక్ష ఇవ్వటానిక 4 ఏళ్ళు నేను సేవ చేశాను, నేను నాకు తెలుసు రామ అని. గురువు గారి మీద విరుచుకుపడ్డాడు, చిన్న కుర్రాడు కదా విరుచుకుపడ్డాడు. సరేలే బాబు, కోపం రావటం సహజమే, నీకు రామ మంత్రం నీకు తెలియటం సహజమే. ఆ గూట్లో ఒక చిన్న గాజు ముక్కు ఉంది చూస్తున్నావు కదా, మట్టి కొట్టుకుపోయింది, ఒకసారి బజార్లోకి తీసుకెళ్లి దాన్ని అమ్మేసి రా అన్నాడు. గురువులందరూ ఇలాంటి పిచ్చి పనే చెప్తారు, సరే చివరి పని ఇది కూడా చేసేద్దాం అనుకుని ఆ వజ్ర ముక్కను తీసి, ఆ వజ్రం లాంటి రాయి ముక్కను తీసుకుని వాడు బయలుదేరాడు. గురువు మళ్ళా వెనక్కి పిలిచాడు, అమ్మ బాక దాన్ని, అది ఎంత విలువ ఉంటుందో దాన్ని అంచనా వేసుకురా అన్నాడు. సరే కూరగాయలు అమ్మేది ముందు ఎదురుకుండా కనిపించింది ఆశ్రమం బయట. ఇంకో ఈ ముక్క చూస్తున్నావు కదా మెరుస్తోంది, ఏం చేస్తావంటే నా కుర్రాడు గోళీలు ఆడుకుంటాళ్లే, నేను డబ్బేం ఇస్తాను, వంకాయలు ఉన్నాయి 4 కావాలంటే అవి తీసుకోండి. అమ్మతో అన్నారు గురువు గారు కదా, లేకపోతే 4 వంకాయలు కూడా ఎక్కువే అనుకున్నాడు వాడు ఆ గాజు ముక్కకి. సరే అలా 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 వాడు వ్యాపారుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి అలా వెళ్తూ వెళ్తూ రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఇంకా మిల్లిమిల్లిగా దాని విలువ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు వీడికి ఉత్సాహం వచ్చింది, దీని అంతేదో చూలుద్దామని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. సరే రాజుగారు ఆ రత్నాల వ్యాపారాన్ని వాడిని పిలిచి, నా రాజ్యం అంతా ఇచ్చినా దీని విలువ కట్టలేను నేను, కానీ ఇంత విలువైనటువంటి వజ్రం తీసుకొచ్చావు కనుక నా రాజ్యం ఇచ్చేస్తాను, అంతకంటే ఏం చేస్తాను, కానీ ఆ రాజ్యం కూడా ఆ వజ్రాన్ని విలువకి సరిపోదు అన్నాడు. పరిగెట్టుకు వచ్చాడు, రామనామం 4 వంకాయలు మీరు అమ్ముకోవచ్చు, రాజ్యాన్ని మించినటువంటి సంపదని రామనామంతో మీరు పొందవచ్చు, మీ పొందే సామర్థ్యం మీద ఉంటుందని. గురువుగారు ఇంకో ఉదాహరణ చెప్తూ ఉండేవారు కదా, బ్లేడ్. బ్లేడుతో మన చేతిని తెగ్గేసుకోవచ్చు, బ్రెయిన్ ఆపరేషన్ చేసి బ్లేడుతో పెరాలసిస్ వచ్చినటువంటి వాడికి మళ్ళా కొత్త జీవన దానం చేయవచ్చు. ఓం అనేటటువంటి శబ్దము అంత అద్భుతమైనటువంటి శబ్దము. ఇప్పుడు మనం చదవబోయేటటువంటి మొదటి శ్లోకము ఓంకారం యొక్క మహత్వాన్ని తెలుపుతుంది. చాలాసార్లు నేను ఓంకారం గురించి చెప్తూనే వచ్చాను, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలు, ఈ అన్నిటినీ ఓం అనేటటువంటి శబ్దం కవర్ చేస్తుంది. కనుక ఆ శ్లోకాన్ని చదివేసి ముందుకెళ్తాను నేను. ఈ శ్లోకంలో ఓంకారం యొక్క గాయత్రి మంత్రంలో ఉన్న మొదటి అక్షరం ఓంకారం యొక్క మహిమను తెలుపుతోంది. ఓమిత్యేవ సునామద్ ధ్యేయమనఘం విశ్వాత్మనో బ్రహ్మణ సర్వేష్వేవ హితస్య నామసు వసోరేతత్ ప్రధానం మతం యం వేదా నిగదంతి న్యాయ నిరతం శ్రీ సచ్చిదానందకం లోకేశం సమదర్శనం నియమితం చాకారహీనం విభుం. ఓంకారము ఇదన్నిటినీ తెలుపుతుంది. నిరాకారమైనటువంటి బ్రహ్మ, సాకారమైనటువంటి బ్రహ్మ, చతుర్దశ భవనాలలో ఉన్నటువంటి సమస్త జీవకోటిని కూడా రక్షించేటటువంటి శక్తినిచ్చేటటువంటి ఓంకార స్వరూపమైనటువంటి ఆ పరబ్రహ్మను నేను గుర్తిస్తాను, అర్థం చేసుకుంటాను అని ఈ శ్లోకం యొక్క అర్థం. 2వ శ్లోకం, భూహు ప్రాణశక్తి. రేపు గాయత్రి మంత్ర శక్తులలో ప్రాణాగ్ని అనేటటువంటి ఒక వామమార్గి శక్తి గురించి మనం తెలుసుకుంటాం. అన్నిట్లోనూ ప్రాణం ఉంది, స్పందన ఉంది. అతి చిన్న పరమాణు చుట్టూ ఎలక్ట్రాన్స్ విపరీతమైన వేగంతో తెలుస్తూ ఉంటాయి, సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి, ఈ సూర్యుడు ఈ సౌరమండలం సప్తఋషుల చుట్టూ తిరుగుతూ ఉంటారు, సప్తఋషులు ధ్రువ నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ధ్రువ నక్షత్రం భగవంతుడు తెలియాలి ఎవరు ఎంత తిరుగుతున్నారో. ఈ తిరగటానికి కావలసినటువంటి గతిశీలత ప్రాణశక్తి అంటాం మనం. పరమాణువు నుంచి ఆ విశాలమైనటువంటి అంతరిక్షంలో ఉన్నటువంటి విశాలమైనటువంటి నిర్మాణాల వరకు ఆ ప్రాణశక్తితోనే స్పందిస్తున్నాయి అనేటటువంటి విషయము గాయత్రి మంత్రంలోని భూర్ అనేటటువంటి పదం తెలుపుతుంది. భూర్వై ప్రాణయతి బ్రువంతి మునయో వేదాంత పారంగత ప్రాణ సర్వ విచేతనేషు ప్రసృత సామాన్య రూపేణ చ ఏతేనైవ విసిధ్యతే హి సకలం నూనం సమానం జగత్ ద్రష్టవ్యం సకలేషు జంతుషు జనై నిత్యం హ్యనంత్యశ్చాత్మవత్. ప్రతి జీవిలో కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణాన్ని మనం దర్శించగలగాలి. ఆ విధమైనటువంటి దృష్టికోణం అంటే ప్రాణశక్తి అంటే ఏమిటి, కుండలిని శక్తి ఏ శక్తితో యాక్టివేట్ అవుతుందో. అంటే కుండలిని పాజిటివ్ అనుకుంటే ప్రాణాన్ని నెగిటివ్ అనుకోవచ్చు, పాజిటివ్ కరెంట్ నెగిటివ్ కరెంట్ లాగా. లేకపోతే కుండలిని నెగిటివ్ కరెంట్ అనుకుంటే మీరు ప్రాణశక్తిని పాజిటివ్ కరెంట్, రెండు ఒకదాని మీద ఒకటి పరస్పరం ఆధారపడి ఉంటాయి. కుండలిని ఉంటే ప్రాణశక్తి ఉంటుంది, ప్రాణశక్తి ఉంటే కుండలిని ఉంటుంది. కానీ కుండలిని ఒక కుండలిన ఉంటుంది, అంటే ఏంటి, ఒక చోట కేంద్రీకృతమై ఉంటుంది, ప్రాణశక్తి అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది, తేడా అది. అంటే విశాలమైనటువంటి కుండలిని శక్తిని ప్రాణశక్తి అంటాం. అదే గాయత్రి మంత్రం యొక్క భూహు అనేటటువంటి అర్థం చెప్తుంది, ఓం భూహు. తర్వాత భువః. ప్రాణశక్తి ఉంటే కర్మ చేయాలి కదా, ఎలాంటి కర్మ చేయాలి, ఏ విధమైనటువంటి కర్మ చేయాలి అనేది ఈ భువః అనేటటువంటి గాయత్రి మంత్రంలోని పదం చెప్తుంది మనకి. భువర్నాశో లోకే సకల విపదాం వై నిగదితః కృతం కార్యం కర్తవ్యం ఇతి మనస్యాచాస్య కరణం ఫలాశామర్చ్యో యే విదధతి నవై కర్మ నిరతః లభంతే నిత్యం తే జగతి ప్రసాదం సుమనసాం. కర్మయోగం, ఫలాపేక్ష లేకుండా పని చేయగలిగేటటువంటి స్థితి కర్మయోగం అంటాం. ఫలాపేక్ష లేకుండా పని ఎలా చేస్తాం మనం, ఆ స్థితికి ఇంకా మనం ఎదగలే. పని చేస్తాం కానీ ఫలం ఏం ఆశించాం, సూర్యుడు ఉదయించాడు అస్తమించున్నాడు ఏం ఆశిస్తున్నాడు, చెట్లు పెరిగే ఫలాన్ని ఇస్తున్నాయి మీ నుంచి ఏం ఆశిస్తుంది, నీళ్లు ఇంత ధరిత్రిని ఆ ప్రవాహం నదీ ప్రవాహం ఎక్కడెక్కడైతే ప్రవహిస్తుందో వాటన్నిటికీ కావలసినటువంటి వాటర్ సప్లై ఎదుగుదలకి పంటల పెరుగుదలకి నీరిస్తోంది కదా, ఏం ఆశిస్తోంది మీకు. ప్రకృతిలో ఆశించి పనిచేసేది మానవుడు ఒకడే, మిగతావేమీ ఆశించవు. వాటి చేయవలసినటువంటి కర్మ ఖచ్చితంగా రాయి విసురుతారు మీరు, పళ్ళు ఇస్తుంది అది. మీరు ఇస్తారా మీ మీద ఎవరైనా రాయి ఇస్తే పళ్ళు, చెట్టుకుంది అది కొట్టేస్తారు, మీ ఇంట్లో కావలసినటువంటి వేడి మీ ఇంటికి కావలసినటువంటి దూలాలు ఇస్తుంది. కర్మయోగం యొక్క శిక్ష, పని చేయండి సహాయపడండి, కర్మ చేయండి ఫలాపేక్ష లేకుండా కర్మ చేయండి. మొత్తం భగవద్గీత 2వ అధ్యాయంలో దాని మీదే స్ట్రెస్ చేస్తాడు. ఫలాపేక్ష రహితమైనటువంటి కర్మయోగ సాధన గాయత్రి మంత్రం యొక్క భువః అనేటటువంటి అక్షరం చెప్తుంది. దాని తర్వాత స్వః. స్వరేషో వై శబ్దో నిగదతి మనస్థైర్యకరణం తథా సౌఖ్యం స్వాస్థ్యం హ్యదిశతి చిత్తస్య చలతః నిమగ్నత్వం సత్యవ్రత సరసి చాచక్షుతౌత తిధాం శాంతిర్హేభిర్భువి చలభతే సంయమరతః. కర్మయోగం చేస్తున్నప్పుడు ఇంద్రియాలకి కనుక మనం లొంగిపోతే ఇటు మన శరీరము నాశనం అయిపోతుంది, ఆరోగ్యము నాశనం అయిపోతుంది. మానవ జీవితము ఏ లక్ష్య సాధన కోసం అయితే మనం పొందేమో ఆ లక్ష్యాన్ని కూడా మనం సాధించలేము. ఇంచేత స్వహ అనేటటువంటి గాయత్రి మంత్రం యొక్క పదం ఏం చెప్తుంది మనకి, ఆరోగ్యాన్ని రక్షించుకో, ప్రకృతి నియమాలను తెలుసుకో, తెలుసుకుని ప్రకృతి యొక్క నియమానుసారము భగవన్ నిర్ణయానుసారము మన జీవితాన్ని మలుచుకో. అక్కడ ఆపుదాం మనం గాయత్రి గీతని. మనం 4 చదువుకున్నాం. ఓం పరమాత్మ యొక్క మొత్తం స్వరూపం. భూః, ప్రపంచం అంతటా ప్రాణశక్తే ఉంది. భువః, ఫలాపేక్ష రహితమైనటువంటి కర్మ. కానీ కర్మ చేస్తున్నప్పుడు స్వహ, ఆరోగ్యాన్ని చూసుకోండి. పని చేయమన్నారు కదా, పని చేస్తూ మీ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటే మళ్ళీ అక్కడ బ్యాలెన్స్ ఉండాలి. మరి ఎక్కడ బ్యాలెన్స్ ఎలా తెచ్చుకుంటాం, దానికి మీకు నేను ఇచ్చినటువంటి సలహా ఏంటి అంటే మీ అంతటి మీరు నిద్రపోకండి. నిద్ర మత్తులో మీరు కూరుకుపోయి పడిపోయినప్పుడు నిద్రపోండి, ఖచ్చితంగా మీరు ఆరోగ్యంగా ఉంటారు. అది ప్రాక్టీస్ చేసుకోండి. ఈ గాయత్రి గీత యొక్క ఈ 4 ఓంకారము భూర్ భువః స్వః వీటిని వ్యాహృతులు అంటాం. రేపు గాయత్రి మంత్రంలోని వీలవుతే 9 తత్ సవితు వరేణ్యం 3 భర్గో దేవస్య ధీమహి 6 ధియోయోన ప్రచోదయాత్ ఈ 9 ఈ నవరత్నాలు ఎలా పనిచేస్తాయో ఎలా జీవించాలో మనం అర్థం చేసుకుందాం. స్వస్తి. గాయత్రి గీత. పదమూడు వజ్రాలు గాయత్రి మంత్రంలో ఉన్నాయని మనం తెలుసుకున్నాం కదా. వజ్రం ఎలా మారుతుంది? వజ్రంగా బొగ్గే, అది బొగ్గుకున్న విలువ, వజ్రానికున్న విలువ తేడా తెలుసు కదా మీకు. ప్రాబబ్లీ ప్రపంచంలో చాలా అతి విలువైనటువంటి పదార్థం వజ్రం, బొగ్గు బొగ్గే. కానీ ఆ బొగ్గే వజ్రంగా ఎలా మారింది అంటే తపస్సు చేస్తుంది కనుక. అనంతమైనటువంటి ప్రెషర్ భూమి లోపల, చాలా భూమి యొక్క అంతరాళాలలో విపరీతమైనటువంటి వేడి, విపరీతమైనటువంటి ప్రెషర్స్ పీడనానికి, ఒత్తిడికి గురవుతుంది. ఈ గాయత్రి మంత్ర సాధకుడు కూడా బాహ్య జగత్తులో విపరీతమైనటువంటి పీడనానికి, ఒత్తిడికి గురి కావాల్సి వస్తుంది, తపస్సు చేయాల్సి వస్తుంది వజ్రంగా మారటానికి. ఆ వజ్రంగా మారటానికి అతను చేయవలసినటువంటి తపస్సుకి కావలసినటువంటి మానసిక స్థితి గాయత్రి గీత చెప్తుంది. మీ మానసిక స్థితి గురించి మనం చెప్పుకుంటున్నాం. మొదటి మానసిక స్థితి ఓంకారం. ఓంకారం అంటే ఏం చెప్పుకున్నాం? మొత్తం ఈ చరాచర 14 భవనాల యొక్క బేసిస్ ఓంకారం. నిన్న మనం వ్యాహృతుల వరకు చెప్పుకున్నాం కదా, అంచేత 4 శ్లోకాలు చదివేసి 5 శ్లోకం నుంచి మళ్ళా మనం ఎక్స్ప్లెనేషన్ మొదలెట్టుకుందాం. ఓమిచ్చేవ సునామధేయమనఘం విశ్వాత్మనో బ్రహ్మణ సర్వేష్వేవ హితస్య నామసు వసో రేతత్ ప్రధానం మతం యం వేదా నిగదంతి న్యాయ నిరతం శ్రీ సచ్చిదానందకం లోకేశం సమదర్శనం నియమనం చాకారహీనం ప్రభుం. ఓంకారంలో ఆ భగవంతుడి యొక్క లక్షణాలు చెప్తున్నాడు. లోకేశం సమదర్శనం నియమితం ఆకారహీనం ప్రభుం. అలాంటి ఓంకారము భూ, ఇందాక చెప్పుకున్నాం కదా భూ అంటే ప్రాణశక్తి. భూర్వై ప్రాణయతి బ్రువంతి మునయో వేదాంత పారంగతాః ప్రాణాః సర్వ విచేతనేషు ప్రసృతః సామాన్య రూపేణ చ ఏతేనైవ విసిధ్యతే హి సకలం నూనం సమానం జగత్ ద్రష్టవ్యం సకలేషు జంతుషు జనై నిత్యం హ్యనంచశ్చాత్మవత్. ప్రతి ప్రాణిలో కూడా ఆ ప్రాణశక్తే పనిచేస్తుంది. ఆ ప్రాణశక్తి మీలో ఏం చేస్తుంది? పని చేయగలిగేటువంటి శక్తి, కర్మయోగాన్ని ఇస్తుంది, పని చేయగలిగేటువంటి సామర్థ్యం ఇస్తుంది. ఎక్కువ ప్రాణశక్తి ఉన్నవాడు ఎక్కువ పని చేయగలడు, తక్కువ ప్రాణశక్తి ఉన్నవాడు తక్కువ పని చేయగలడు. అది భువ. భువనాశో లోకే సకల విపదాం వై నిగదిత కృతం కార్యం కర్తవ్యం ఇతి మనస్యాచాస్య కరణం ఫలాశామర్చ్యో ఏ విదధతి నవై కర్మ నిరతాః లభంతే నిత్యం తే జగతి ప్రసాదం సుమనసాం. స్వహ, కర్మ చేస్తున్నావు, కొన్ని పనులు తొందరగా ఫలితాన్ని ఇవ్వవు. గుడిసి వేయాలంటే ఒక రోజులో వేసేయచ్చు, 2 రోజుల్లో వేసేయచ్చు. 5-స్టోరీ బిల్డింగ్ కట్టాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అంచేత మనం చేసేటటువంటి కర్మని బట్టి స్థిరత్వము, ఆరోగ్యము. ఆరోగ్యం లేకపోతే స్థిరత్వం రాదు కనుక మానవ శరీరంలో ఉన్నటువంటి మనము స్థిరత్వాన్ని, ఆరోగ్యాన్ని ఎలా సంపాదించుకోవాలో స్వహ అనేటటువంటి అక్షరం చెప్తుంది మనకి. స్వరేషో వైశబ్దో నిగదతి మనస్థైర్య కరణం తథా సౌఖ్యం స్వాస్థ్యం హ్యుపదిశతి చిత్తస్య చలత నిమగ్నత్వం సత్యం వ్రత సరసి చాచక్షుతౌత త్రిధాం శాంతి హేభిర్భువి చలభతే సంయమరత. దాని తర్వాత గాయత్రి మంత్రం ప్రాపర్లోకి వస్తాం. ఓంకారము, ఓంకారం తర్వాత 3 వ్యాహృతులు గాయత్రి మంత్రానికి సంబంధించినవి కాదు. గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకోవటానికి మనం పెట్టుకున్నటువంటి మంత్రాక్షరాలు. అసలు గాయత్రి మంత్రం ఇక్కడి నుంచి మొదలెడుతుంది. తత్ సవితుః వరేణ్యం. తత్, మృత్యువుని చూసి భయపడకు. తత్ అనేది మృత్యువుని గుర్తు చేస్తుంది మనకి. అదే మనం మర్చిపోయాం. ఆ మృత్యువే కనుక మనకి గుర్తుంటే ఎలాగో చచ్చిపోయే వాళ్ళము, ఇంత గందరగోళం ఎందుకు పడాలి అనేటటువంటి భావన వస్తుంది. నాకు మృత్యు గుర్తుంది మాస్టారు, మాకు తెలుసు. తెలుసు వేరు, నేను చచ్చిపోతాను అనుకోవటం వేరు. మనం చచ్చిపోతాం అనుకోవటంలే. మనం చచ్చిపోతాం అనుకుంటే అసలు ఈ ఆస్తులు, ఈ సంపాదనలు ఇవంతా ఎందుకు పెట్టుకుంటాం అనవసరంగా నెత్తి మీద? ఇప్పుడు కాకపోయినా రేపు కాకపోతే ఇంకో 50 ఏళ్ల తర్వాత గ్యారంటీగా చచ్చిపోతాం మనం. చచ్చిపోతే ఈ ఆస్తులు, ఈ అంతస్తులు, ఈ పేర్లు, అందులో మన దేవాలయాల్లో మాత్రం ఒక చిన్న రాయి ముక్కు ఉంటుంది, నాకు ఆ రాయి కనిపించదు, అక్కడ పేర్లు కనిపిస్తాయి, ఫలానా వాళ్ళు అందరూ కలిసి ఆ చిన్న రాయి ముక్కని ధర్మం చేశారు, ఆ ధర్మాన్ని గుర్తించమంటారు. మన మూర్ఖత్వం యొక్క పరాకాష్ఠ ఎంతవరకు వెళ్ళిపోతుందో చూడండి. దేవాలయాలు చూస్తూ ఉంటే ట్యూబ్లైట్ దానం ఇవ్వబడింది, వాడు చేశాట దానం, వాడు చేయగలడా వాడికి, వాడి ప్రాణాల మీదే వాడి కంట్రోల్ లేదా వాడు, వాడు ఏం దానం చేస్తాడు వాడు. ఆ మూర్ఖత్వానికి మనం ఇంకాస్త గాలి వేస్తాం. మూర్ఖాగ్ని అని ఒక స్పెషల్ కోర్స్ పెట్టాలి మనం. ఈ ప్రాణాగ్ని కాలాగ్ని కాదు, అసలు నిజమైనటువంటి మూర్ఖాగ్ని ఉందే, ఆ పూజారి ఈ మూర్ఖాగ్నికి తోడు చేస్తాడు. నువ్వు ఎందుకు రూపాయి పావులు అక్కడ పెట్టే, ఎక్కడ వైతరణి నది దాటేస్తావు. వైతరణి నది స్వర్గలోకం నరకలోకంలో ఉంది. నరకలోకము స్వర్గలోకము ఈ భూమిలోకం కంటే 100 రెట్లు ఎక్కువ శక్తివంతమైనటువంటివి. అంటే ఇక్కడ 10 రూపాయలు ఖర్చు పెట్టాలి అంటే అక్కడ 1 రూపాయినా నువ్వు ఖర్చు పెట్టాలనా, అక్కడ 10 రూపాయలు ఖర్చు పెడితే ఇక్కడికి 1 రూపాయి వస్తుందనా అర్థం? 10 ఎక్కువ శక్తివంతం అంటే అక్కడ నువ్వు 10 రూపాయలు ఖర్చు పెట్టగలిగే సామర్థ్యం ఉంటే ఇక్కడ 1 రూపాయి ఖర్చు పెడతావు. అంచేత ఇక్కడ 1000 రూపాయలు ఖర్చు పెడితే గానీ అక్కడ 10,000 అవ్వదు. ఇక్కడ నువ్వేం చేస్తావు, 1 రూపాయి పావులు ఇచ్చి గోదానం చేసావు, ఆ గోవు తోక పట్టుకుని నువ్వు వైతరణి దాటాలి. ఎంత మూర్ఖాగ్నో చూడండి. అందుకని మూర్ఖాగ్నేని ఇక్కడే అది పాలు ఇవ్వదు. రూపాయి పావులతో అసలు ప్లాస్టిక్ బొమ్మ కూడా రాదేమో ఈ కాలంలో, చిన్న బొమ్మ కూడా. ఆ అగ్ని, ఆ విధానము మృత్యు మీరు నిజంగా గమనించుకుంటే అసలు మన ఆలోచన విధానం కానీ మన జీవించే విధానం కానీ ఇలా ఉండదు. అసలు ఎలా ఉంటుంది? నువ్వు నన్ను ఎవరికిస్తున్నావు అన్నాడు నచికేతుడు కఠోపనిషత్తులో. తన తండ్రి పాలు ఇవ్వనటువంటి ఆవుల్ని దానం చేస్తున్నాడు ఏదో యజ్ఞం చేసి. ఈ చిన్న కుర్రాడు వచ్చినా కూడా అది చిన్న కుర్రాళ్ళకి మీరు రూల్స్ చెప్పేస్తారు. ఎప్పుడో చెప్పాడు తండ్రి దానం చేసేదేదో వట్టిపోయిన ఆవుల్ని దానం చేస్తాడు, ఏం చేసుకుంటాడు? పూర్వకాలంలో నువ్వు ఇచ్చే దానం ఏదో పాలిచ్చేటటువంటి ఆవుల్ని దానం చేస్తే ఆ దానానికి విలువ ఉంది. ఇక్కడేమో దానం చేశాం అనే పేరు కావాలి. మీ దగ్గర పనికిరాని ఆవుల్ని మీరు చంపరు, వాడికి ఇచ్చేస్తే వాడు చంపించుకుంటాడు. అంచేత మీరు గోహత్యా పాతకం కూడా మీకు రాదు, అదో మూర్ఖాగ్ని. వాడు ఆవుని ఏం చేసుకుంటాడు? ఖచ్చితంగా అమ్ముకుంటాడు, స్లాటర్ హౌస్కి ఇస్తాడు. ఎంచేంటే అది నువ్విస్తే పాపం, వాడికి నువ్వు దానం చేస్తే నీ గోదాన లాభం వస్తుంది, పాపం వాడికి చుట్టుకుంటుంది, వాడికి చుట్టు. ఇది మూర్ఖం కాకపోతే ఏంటి? అంచేత మూర్ఖాగ్ని అదేది. ఇది అంచేత ఆ నచికేతుడు తండ్రిని అడుగుతాడు, నన్ను అవుడికి దానం చేస్తున్నావయ్యా, నీ వస్తువు నువ్వు దానం చేసుకో, ఆవులు అవి నీవి కాదు. అంటే వీడికి ఒళ్ళు మండింది, యముడికి దానం చేస్తున్నాను భో అన్నాడు చిన్నకుర్రాడు. సరేలే అన్నాడు, డైరెక్ట్ వెళ్ళిపోయాడు మృత్యుద్వారం దగ్గరికి. మృత్యుద్వారం దగ్గర 3 రోజులు హోరాహోరీగా పోరాడాడనమాట. ఈ కొమలోకి ఇందులోకి వెళ్ళిపోయి ఉంటాడు. ఆ మాట అనగానే వాక్శక్తి ఎప్పుడు అలా ఉండేది కదా సత్యలోకంలో. 3 రాత్రులు యముడు ద్వారం దగ్గర ఉన్నాడు. అప్పుడు యముడు దగ్గర పంచాగ్ని విద్య నేర్చుకున్నాడు. ప్రాణాగ్ని అని చెప్పాను కదా పంచాగ్ని విద్య అని, మన 5 కోశాలలో ఆ స్పందనలు ఎలా వస్తాయి, ఆ స్పందనల వల్ల ఈ జీవితం అంతా ఎలా వెళ్తుంది. ఎక్కడ నేర్చుకున్నాడు? మృత్యువు యొక్క ద్వారం దగ్గర, యమలోకం దగ్గర నేర్చుకున్నాడు ఈ పంచాగ్ని విద్య. అంతకంటే ముందు ప్రాణాగ్ని విద్య మీకు రాదు, అంటే ముందు మీరు చచ్చిపోవాలి. నవరాత్రికి గ్యారంటీగా మేము రామ్ మాస్టర్. చచ్చిపోవాలి అంటే ఏంటి? ఈ రూపంలో చచ్చిపోవాలి మీరు, ఈ ఆలోచన విధానానికి చచ్చిపోవాలి మీరు. దాన్నే ద్విజత్వం అంటాం. ఇంకొక జన్మ అని గాయత్రి మంత్రోపాసన చేసేవాళ్ళకి ఇంకొక జన్మ అనేది అందుకు. ఈ లోకానికి చచ్చిపోవాలి మీరు. ఇక్కడ ఉన్నటువంటి కొలబద్దలు ఉన్నాయే, ఇది చాలా గొప్ప, ఇది చాలా తక్కువ అన్నట్టు వాటికి చచ్చిపోవాలి మీరు. ఆ కొలబద్దలు మీకు వర్తించవు. ఇంకిక్కడ ఏం చేస్తారు? కర్మ ఎలా తీసుకెళ్తే అలా వెళ్తుంది. ఇక్కడ దీన్ని ఈ కొలబద్దే మంది కానప్పుడు ఇక్కడ ఎలా జీవిస్తాం అన్నది మనకి ఇంపార్టెంట్ కాదు కదా. జీవిస్తాం, ఎలా జీవిస్తాం? సమాజం యొక్క నియమాలు అతిక్రమించకుండా, ఎదుటివాడి బుర్ర బదలగొట్టకుండా, ఏం చేస్తే ఏముందని చెప్పి వాడిని చంపేస్తే అట్ట, అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకుండా, ప్రాణాగ్ని అందరిలోనూ ఒకే ప్రాణం ఉంది అనేటటువంటి భావన మనకి తెలిసి ఉంటుంది కనుక తత్ అనేటటువంటి అక్షరం ఇదంతా చెప్తోంది మనకి. దాని గురించి చెప్తున్నాను. మృత్యువుని చూసి భయపడకు, నువ్వు చచ్చిపోతేనే గాయత్రి మంత్రంలోకి జాయిన్ అవుతావు. 3 రోజుల పాటు యమద్వారం దగ్గర ఉంటేనే పంచాగ్ని విద్య మీకు అర్థమవుతుంది, నచికేత విద్య అర్థమవుతుంది. కఠోపనిషత్ మీద కమెంటరీల మీద కమెంటరీలు రాసేస్తాం. కానీ చచ్చిపోవటం ఎలాగో మనం చెప్పాం, జీవించటం ఎలాగో తెలియని వాళ్ళు, చావటం తెలియదు వాళ్ళకి. చాలా మందికి చచ్చిపోవటం తెలియదు, చంపివేయబడతారు. ఎవరి ద్వారా? మొట్టమొదట డాక్టర్ల ద్వారా, ఎదురకుండా కనిపించేది. దాని తర్వాత డాక్టర్లు అనుకునేటటువంటి, డాక్టర్లు సలహాలు ఇచ్చేటటువంటి డాక్టర్లు కాని డాక్టర్ల వల్ల, అంటే కుటుంబ సభ్యుల వల్ల. డాక్టర్ ఏదో చెప్తాడు, వీడు మందు ఆపుతాడు, నాయన ఇది తినొచ్చు అంటాడు. నేను చాలా బాధపడి చెప్తున్నాయి, నా బాధతోనే, నా అనుభవంతో చెప్తున్నాను ఇది. అంచేత ఇన్ని రకాలుగా మనం చంపివేయబడతాం. అందువల్ల మృత్యు అంటే భయం మనకి. కానీ వీళ్ళెవరూ కారణం కాదు, డాక్టరు కారణం కాదు, మనుషులు కారణం కాదు, మన జీవిత విధానం కారణం మృత్యువుకి. కరెక్ట్ గా జీవించేటటువంటి వాడి జోలికి మృత్యువు రాదు, ఇంపాసిబుల్. పూర్వకాలంలో ద్వాపర యుగంలో ప్రతివాడికి మృత్యువు మీద అధికారం ఉండేది. భీష్ముడికి, ద్రోణుడికి, జయద్రథుడికి విలువిచ్చేవారు. భీముడి చేతిలో దుశ్శాసనుడు చావాలి, ఇంకెవడి చేతిలో చావడవాడు. ఆ శక్తి ఉండేది. తత్ అనేటటువంటి పదము ఆ శక్తి గురించి చెప్తుంది. తతో వై నిష్పత్తి సభవిత మతిమాన్ పండిత వరః విజానన్ గుహ్యం జీవన మరణయోస్తు నిఖిలం అనంతే సంసారే విచరతి భయాసక్తి రహిత తథా నిర్మాణం వై నిజగతి విధీనాం ప్రకృతే. మృత్యువు గురించి మీకు అర్థమవుతుందో, మృత్యువుకి కారణం బాహ్య పరిస్థితులు కాదు. ఈ రియాక్షన్ వచ్చింది ఇంజక్షన్ వల్ల, ఈ డాక్టర్ మందు వల్ల అలా అయిపోయింది, ఇది తినటం వల్ల అలా అయిపోయింది, వీడి వల్ల అయిపోయింది, ఇవేం కాదు. మనలో ప్రాణశక్తి లోపిస్తే చచ్చిపోతాం. ఆ ప్రాణశక్తిని ఆకాశం యొక్క స్పందనతో ఎలా కలుపుకోవాలో మనకి తెలియదు. ప్రకృతి కల్పించున్నంత వరకు కల్పించుకుంటాం. ఫ్యాన్లన్నీ తిరుగుతున్నాయి, ఎంత అద్భుతంగా తిరుగుతున్నాను అనుకుంటుంది అది. మా జయరాం వచ్చి మెయిన్ స్విచ్ పీకి బారేస్తాడు, ఈ ఫ్యాన్లు పోయే, ఈ మైక్ పోయే, అన్ని పోయే. ఆ మెయిన్ స్విచ్ పీకటం వల్ల ఈ ప్రాణాలు పోతున్నాయి. కానీ మృత్యు అనేటటువంటిది ఎక్కడో మెయిన్ స్విచ్ ఉంది. ఆ మెయిన్ స్విచ్ ఉన్నంత వరకు ఇది నడుస్తోంది, అది లేకపోతే ఇది నడవదు అనేటటువంటి అవగాహన వచ్చాక ఈ జీవితం మీద మీకు అంత ప్రేమే ఉండదు. ఎందుకంటే అది మీ కంట్రోల్లో ఏం లేదు. ఈ శరీరం వెళ్తోంది వస్తుంది, వెళ్తోంది వస్తుంది. అంచేత భయాసక్తి రహిత, భయము ఉండదు వాడికి, ఆసక్తి ఉండదు. మరి ఏం చేయాలి? ఇటు భయము అటు ఆసక్తి లేకపోతే దద్దమ్మవుతాడు వాడు, ఏ పని చేయడు, అది తప్పు. అందుకని కర్మయోగం గురించి మనం చెప్పుకున్నాం. మీరు మిగతా వాళ్లకంటే ఎక్కువ పనులు చేస్తూ, మోహం ఉన్న వాళ్లకంటే ఎక్కువ మోహాన్ని చూపిస్తూ, మోహం లేకుండా ఆసక్తి లేకుండా జీవించటం అనేది తత్ అనేటటువంటి పదం చెప్తుంది. దాని తర్వాత సవితుహు. ఇందాక చెప్పేశాం కదా ఆకాశానికి పల్సేషన్, ఆకాశానికి స్పందన కలగజేసేటటువంటి శక్తిని సవితాశక్తి అంటాం. ఆకాశానికి కూడా అది స్పందన కలగజేస్తుంది. మన జీవితాలలో సూర్యకిరణం లేకపోతే మృత్యువేగా. కొంచెం ఆలోచించండి, సూర్యుడే లేడు, ఇంకేమీ ఎదగవు. ఒక 5-6 నెలల పాటు సూర్యుడు, 5-6 నెలల వరకు కూడా అక్కర్లే. వర్షం కురుస్తూ ఓ 4 రోజుల పాటు సూర్యుడు ఎక్కడా రాకుండా ఉంటే ప్రపంచంలో అసలు ఏమీ బతికుండదు, అన్ని కూడా నాశనం అయిపోతాయి. మన స్పందనకి, మన ప్రాణానికి కారణమైనటువంటి సవితాశక్తి ఏం చెప్తుంది? సూర్యుడి వలె శక్తివంతుడివి కా, సూర్యుడి వలె తేజస్వివి కా. సవితుస్తుస్తు పదంవిత నోతి ధ్రువం మనుజో బలవాద్ సవితేతి భవేత్. సవితిస్తు పదం, సవిత అనేటటువంటి పదము ఖచ్చితంగా మీకు తెలుపుతోంది. ఏమని చెప్తుంది? మనుజో, మనుష్యుడా, బలవాన్ సవితేతి భవేత్. సవితడు ఏ విధంగా అవుతే ఈ సంపూర్ణ సృష్టిని నియామకం చేస్తున్నాడో, మీరు కూడా అంత శక్తివంతులుగా. గురుదేవులు ఒకసారి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక సైంటిస్ట్ కొంతమంది శాంతికుంజుకు వచ్చినప్పుడు సూర్యుడు యొక్క టెంపరేచర్ 5 డిగ్రీలు తగ్గించారు ఆయన. ఇంకా తగ్గించవచ్చు, ఆయన తగ్గిస్తే ప్రపంచం ఎగిరిపోతుంది. అంటే సూర్యుడు యొక్క శక్తిని ఈయన తగ్గించగలిగాడు అంటే ఈయన ఏ స్థాయిలో ఉండి ఉండాలి? మరి ఆ స్థాయి వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళి మనం అడిగేది ఏంటి? నాకు తలనొప్పిగా ఉంది మాస్టారు, నా తలనొప్పి తగ్గించేయండి. ఆయన స్థాయి ఏంటి? సూర్యుడు యొక్క స్థాయిని కూడా తగ్గించగలిగాడంటే ఏంటి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళు, 5 పైసలు ఇవ్వండి సార్. వాడేం చేయగలడు? మీరు అడగగలిగి మీలో సామర్థ్యం ఉండి దానికి తగినటువంటి వ్యక్తిత్వం మీలో ఉంటే మీకు ఇండియాలో ఉన్న ఏ పోస్ట్ అయినా ఇచ్చేయగలడు. వాడు వాడి దగ్గరికి వెళ్ళి మనం ఏం అడుగుతున్నాం? చాక్లెట్ కొనుక్కోవాలి సార్. గాయత్రి మంత్రం దగ్గరికి కూడా మనం వెళ్ళి మనం చేసే పిచ్చి పనులు అలా ఉంటాయి. వద్దు అలాంటి పిచ్చి పనులు. ఎలాంటి దానికి వెళ్ళాలి? సర్వ ప్రపంచానికి నియామకమైనటువంటి శక్తిని మీరు ఉపాసన చేస్తున్నప్పుడు 3 లోకాలను జయించేటటువంటి శక్తిని అడగండి. తత్ సవితుః వరేణ్యం. వరేణ్యం అంటే శ్రేష్టమైన. ప్రతి దానిలోనూ మంచి చెడు ఉంటుంది. గులాబీ చెట్టు ఉందంటే పక్కనే ముళ్ళు కూడా ఉంటాయి. ముళ్ళున్నాయని గులాబీ చెట్టు వేసుకోవటం మానేస్తున్నావా?